ब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
ఇవాళ మనం చర్చించుకునేటటువంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటివి. ముఖ్యమైనవి అంటల్లో ఉద్దేశం ఏంటి అంటే, వీటిని గనక మీరు జాగ్రత్తగా గమనించి తూచా తప్పకుండా ఆచరణలో పెడితే ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్తున్నటువంటి మీరు, ఇక్కడికి వచ్చినటువంటి మీరు ఒకళ్ళుగా ఉండరు, పూర్తిగా మారిపోయి వెళ్తారు మీరు, అది గ్యారంటీ. అది కానీ గ్యారంటీ, దానికి కండిషన్ ఏంటంటే, చెప్పింది ప్రతిదీ అక్షరాల, ఏ విధంగానూ నియమాలను అతిక్రమించకుండా మీరు చేసి తీరాలి. కండిషన్స్ మర్చిపోయాను మాస్టారు, చేద్దాం అనుకున్నాను మాస్టారు, ఎక్స్ప్లెనేషన్స్ ప్రకృతి ఒప్పుకోదు. కొన్ని జన్మలు బట్టి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నా. నేను చెప్పిన మాట మీరు కాస్త జాగ్రత్త వినండి, కొన్ని జన్మలు బట్టి అన్నాను నేను. ఖచ్చితంగా ఆ మాట తెలిసే వాడుతున్నాను నేను. ఇప్పుడు కూడా మీరు అదే పిచ్చి పని చేస్తే నేను చేయగలిగేది ఏం లేదు. నియమాలు పెట్టేది ఆచరించమని. ఈ 3 సంవత్సరాలు 98, 99, 2000 ఈ 3 సంవత్సరాలు కనుక మీరు జాగ్రత్తగా పూర్తి జాగరూకతతో చెప్పింది చేయగలిగితే, ఇంకా వయస్సుతో అక్కడ నిమిత్తం లేదు. వాళ్ళు చిన్నపాపలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, మేము మాట్లాడలేని స్థితిలో ఉన్నాం, చేతులు కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నా పర్వాలే. మీరు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ స్థితికి మీరు వెళ్ళదలుచుకున్నారు అన్నది ఇంపార్టెంటే. మీ గోల్ ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి అన్నదాన్ని చెప్పటానికి ముందు కొంచెం మన బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. మన బ్యాక్గ్రౌండ్ అంటే మీ పేరు, మీ ఉద్యోగం, మీ ఆర్థిక స్థాయి, మీ ఆరోగ్య స్థాయి, వీటి గురించి నేను మాట్లాడటం లేదు. ఇవేవి మనం ఇక్కడ ఏ కారణంతో కలిసామో దానికి అనవసరం. మీరు ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్గా మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఉద్యోగంగా ఏ స్థాయిలో ఉన్నారు, భౌతికంగా బాహ్య జగత్తులో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇవి కూడా అనవసరం. ఇవేవి కూడా మిమ్మల్ని ఈ 3 సంవత్సరాలలో నేను మిమ్మల్ని ఏ లక్ష్యానికి తీసుకువెళ్ళదలుచుకున్నానో ఆ లక్ష్యానికి వెళ్ళటానికి ఏది అడ్డంకు కాదు అది నేను చెప్పదలుచుకున్నది. ఇన్ని రకాల మాటలతో మీ స్థితి అనవసరం, మీ వయస్సు అనవసరం, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనవసరం, ఏది అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నది మీరు కనుక అర్థం చేసుకోగలిగితే చాలు. ఏమిటి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఏకత్రితమైనటువంటి మనము ఒక ఆధ్యాత్మిక సంస్థకి చెందిన వాళ్ళము కాదు. మనది ఒక ఆధ్యాత్మిక సంస్థ కాదు. ఎందుకు కాదు అంటున్నాను అంటే, కాల ప్రవాహంలో కొన్ని మాటలకు విపరీత అర్థాలు వస్తున్నాయి. ఈనాడు కూడా ఆధ్యాత్మికతకు ఒక విపరీతమైనటువంటి అర్థం వచ్చింది. ఏమిటా విపరీతమైనటువంటి అర్థం వచ్చింది అంటే, భౌతిక జగత్తుతో సంబంధము లేకుండా జీవించటము అనేటటువంటి ఒక పిచ్చి మాన్యత, అర్ధరహితమైనటువంటి మాన్యత ఆధ్యాత్మికత మీద ఆరోపింపబడింది. భౌతిక జీవితంతో సంబంధం లేకుండా కాదు, భౌతిక జీవితాన్ని కూడా కలుపుకుని ఆధ్యాత్మికత జీవించటానికి ప్రయత్నం చేసే సంస్థ మనది. ఆ తేడా గమనించుకోండి. వైరాగ్యము, బాధ్యతల నుంచి పారిపోవటము ఇక్కడ ఓటు వేయబడదు. దానికి మీరు కుటుంబం నుంచి ఎంత దూరం వెళ్తారో ఆధ్యాత్మికత నుంచి అంత దూరం వెళ్తున్నారు. అది మనం మొట్టమొదటి ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది. భౌతిక జగత్తు నుంచి, భౌతిక సుఖాల నుంచి మీరు ఎంత దూరం వెళ్తున్నారో ఆధ్యాత్మికత నుంచి కూడా మీరు అంత దూరం వెళ్తున్నారు అన్నది గమనించుకోండి మీరు. ఇది ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో వచ్చినటువంటి వెర్రితలలు. కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో జరుగుతుంది, అలహాబాద్లో. చాలా గొప్పదైనటువంటి ఒక అతి పుణ్య కాలం అది. దానికి మీరు ప్రిపేర్ కావాలి. ఇప్పుడు అంటే అలహాబాద్ వెళ్ళాలా, టికెట్స్ రిజర్వ్ చేయించుకోవాలా? వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, అభ్యంతరం లేదు. టికెట్ రిజర్వ్ చేయించుకుంటే చేయించుకోండి. కానీ ఆ కుంభమేళాలో జరిగేటటువంటి మహాత్ములని మీరు చూడదలుచుకుంటే ఇక్కడి నుంచి కూడా చూడవచ్చు. మీరు అర్హత స్థాయి పెంచుకుంటే, అర్హత స్థాయి పెంచుకొనకపోతే మీరు కుంభమేళాలో ఉన్నా కూడా ఆ మహాత్ముల్ని మీరు చూడలేరు. దానికి సంకేతంగా ఈ సంక్రాంతి నాడు మన జీవితంలో రావాల్సినటువంటి ఒక మహాక్రాంతికి, ఒక మహాసంక్రాంతికి మనం బీజారోపణ చేసుకోబోతున్నాం. ఈ బీజారోపణ చేసుకునే ముందు మీ విశిష్టత గురించి మీరు ముందు అర్థం చేసుకోండి. చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చాం కదా, వాళ్ళకేం అర్థం అవుతుందని. ప్రాబబ్లీ వాళ్ళకే ఎక్కువ అర్థం అవుతుందేమో, వాళ్ళే ఈ క్యాంపులో ఎక్కువ లాభం పొందుతారేమో. కండిషన్ ఏంటి అంటే, మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, అదే మీ అర్హత. ఈ మాటలు మీరు వింటున్నారు, అదే మీ అర్హత. దేనికి అర్హత అని చెప్తున్నాను నేను? ఒక క్రాంతికి, ఒక రివల్యూషన్కి, ఆధ్యాత్మిక జగత్తులో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రాంతికి మీరందరూ కూడా దర్శకులు కాబోతున్నారు. 100% పార్టిసిపెంట్స్ కాబోతున్నారు మీ కృషిని బట్టి. దాన్ని అందుకోగలుగుతారు మీ సామర్థ్యాన్ని బట్టి. దర్శకులు మాత్రం గ్యారంటీ, ఆ రివల్యూషన్ని మీరు గ్యారంటీగా గమనించగలరు, చూడగలరు. దాన్ని ఎంత అందుకోగలుగుతారు, ఆ సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోదలుచుకుంటే, రిపీటెడ్గా గత 17 ఏళ్లుగా నేను ఒకే ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉన్నాను, ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఎవ్వరూ పాటించటం లేదు, కనీసం ఈ క్షణం నుంచైనా మీరు పాటించండి, అది మౌనం, ఫిజికల్ మౌనం. మానసికంగా మేము మౌనంగా ఉంటున్నాం మాస్టారు, మీకు అర్థం కావటం లేదు. మానసికంగా మౌనం ఉన్నాడు, భౌతికంగా అసలు మాట్లాడలేడు, మాట్లాడాలన్నవాడు మాట్లాడలేడు. ఇంచేత మన స్థాయి గురించి అనవసరంగా చాలా అధికంగా అంచనా వేసుకోకుండా భౌతికంగానే మనము మౌనంగా ఉందాం. మరి పనులు చేయాలి కదా, పనులు చేయటానికి మౌనం అడ్డంకు కాదు. మెహర్ బాబా ప్రూవ్ చేశాడు, రమణ మహర్షి ప్రూవ్ చేశారు, మన ఋషులందరూ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. వినుకొండలో ఋషి ఆశ్రమంలో ఉన్నారు అవధూత స్వామి, ఆయన ఎంతో పనిచేస్తాడు, ఆశ్రమంలో పనిచేస్తాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు, టెలిఫోన్లో కూడా మాట్లాడతాడు ఆయన. నేను కూడా చాలాసార్లు ఆయనతో టెలిఫోన్తో మాట్లాడాను, కానీ ఆయన మౌనంగానే ఉంటాడు. ఇంతవరకు ఆయన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడతాడు నేను చూడలేదు. బట్ టెలిఫోన్లో ఎలా మాట్లాడాడు, మాట్లాడంటే మీరు ఏదైనా మాట్లాడుతుంటే టెలిఫోన్ మీద ఎస్ నో ట్యాప్ చేస్తాడంతే. ఇంచేత మనం చేస్తున్నటువంటి ఘనకార్యాలకి మాటలు అక్కర్లేదు, అయినా మాట్లాడాలి మాస్టారు. ఆశ్రమం బయటికి వెళ్ళి మాట్లాడండి, ఆశ్రమం వాతావరణంలో మీరు మాట్లాడకుండా ఎందుకు ఉండలేరు నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎన్ని క్యాంపుల నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా కూడా అదేంటో, ఆ రోగం అలాగ పట్టి పీడిస్తుంది అది. అది మరి ఆ రోగం దాని అంతటితో అది పోకపోతే ఋషులు మనకి వాక్ శక్తి లాగేసుకుంటే బాగుంటుందేమో అనిపించేటట్టు చేయకుండా, ఋషులకి నాకు కాదు వాళ్ళకి, చివరికి ఆ స్థాయి వరకు వెళ్లకుండా మౌనంగా ఉండండి. మాట్లాడాలి, మీకు తెలియదు మాస్టారు, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి మాట్లాడాలి. ఏం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అంటే, ఆ ఎదుట వెళ్తున్నాడు బురదలో కాలు పెట్టాడు, నువ్వు చూసావా, అది చెప్పాలి. ఇప్పుడు అందరికీ చెప్పకపోతే ఎట్ట, ఎదుటవాడు బురదలో కాలు పెట్టాడని మరి చెప్పుకోవాలి, తప్పదు అంటే ఆశ్రమం బయటకు వెళ్ళిపోయి చెప్పండి, మాట్లాడేసుకోండి, బాగా చెవులు కొరికేసుకోండి, చెవుల నుంచి రిత్తులు వచ్చాక బయటకు వచ్చేయండి, ఆశ్రమంలోకి వచ్చాక మరి మాట్లాడకండి. కండిషన్ అది, పనులు చేస్తున్నాం మాట్లాడాలి, నాలిక దురద పెడుతోంది, గాయత్రి మంత్ర శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, ఆ గాయత్రి మంత్ర శబ్దాంతో పాటు కలిసి మీరు ఎందుకు ఉచ్చారణ చేయలేరు మంత్రాన్ని, వచ్చింది ఎందుకు మనం ఇక్కడికి మార్చుకోవటానికి, మన్యం మార్చుకోవటానికి కావలసినటువంటి హంగులు మీరు నిర్మించుకోకుండా, మార్చటానికి కావలసినటువంటి ప్రయత్నము మీ నుంచి రాకుండా మీరు మారలేరు. దానికి వయసుతో ఏం నిమిత్తం లేదు, మేము చిన్నవాళ్ళం, మాకు చాలా టైం ఉంది, తర్వాత మారుతామంటే మళ్ళీ ఈ సంవత్సరం రాదు, మళ్ళీ ఈ వాతావరణం రాదు, మళ్ళీ ఇది చెప్పేవాళ్ళు రాదు. అంచేత చిన్నపిల్లలు దొరికారు కదా అలసిగా మనకి అని వాళ్ళని నోరు కుట్టేసి, వాళ్ళు నోరు ఎత్తితే వాళ్ళని చిత కొట్టేసి ఆ పని చేయకండి, వాళ్ళని ఆడుకునివ్వండి, లెట్ దెమ్ బి న్యాచురల్. వాళ్ళ జోలికి మనం వెళ్లకుండా ఉంటే భలే హాయిగా ఉంటారు వాళ్ళు, మనం కూడాను. ఎవరో ఒకళ్ళు కావాల్సి వస్తే ఆ చిన్నపిల్లల బాధ్యత మరి చూడాలి కనుక చూసుకోండి. ఆ మౌనాన్ని పాటిస్తూ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని, ముఖ్యంగా కుండలిని జాగరణ ప్రక్రియ అంటారు, దాన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ 3 రోజుల్లో పొద్దున్న సాయంత్రం ఈ కుండలిని జాగరణ ప్రక్రియ గురించి నేను మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఈ చెప్పటానికి ప్రయత్నం చేయటంలోనే మీకు కుండలిని జాగరణ జరిగిపోతుంది. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుండలిని జాగరణ కోసం ఎవరు ఎంత సాధనలు చేశారు, మీరు 108 దత్తప్రదక్షిణలు చేశారా, 112 సూర్య నమస్కారాలు చేశారా, మీరు ఉపవాసాలు చేశారా లేదా, ఇదేమి ఇంపార్టెంట్ కాదు. కుండలిని జాగరణ అనేది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితిని మీరు మౌనంగా ఉంటూ ఇక్కడ చెప్పినటువంటిది పొద్దున్న సాయంత్రం మీరు గమనించుకుంటూ ఉంటే ఈ 3 రోజులు చాలు. కుండలిని జాగరణ జరిగిపోవటానికి దానికి మీరేం విశేషమైనటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు, దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనం. దీన్ని సవ్యమైనటువంటి భావనలో సవ్యంగా అర్థం చేసుకోవటానికి మళ్ళీ మనం ఒకసారి గురువుని ప్రార్థన చేద్దాం. మూడుసార్లు ఓంకారం చేసి, ఈ ఓంకారం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చేయండి. నేను చెప్పాను ఓంకారం చేయటం అంటే అర్థం ఏంటో, ఓం అనేయటం కాదు, నా యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏకీకృతం అవుతున్నాయి, వీటిని ఇక్కడ ఏవి మనం చర్చించుకోబోతున్నామో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటానికి ఉపయోగించుకుంటాను ఇక్కడ చెప్పినప్పుడే. మళ్ళీ మీరు బయట మీరు అలా ట్యూన్ చేసుకోగలిగారా లేదా ఇంపార్టెంట్ కాదు, క్లాసులో ఇంగ్లీష్ పాఠం చెప్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఇంగ్లీష్ పాఠం వింటే చాలు. క్లాసు బయటకు వెళ్ళిపోయాక మీరు ఎలా అయినా ఉండొచ్చు, వింటున్నప్పుడు జాగ్రత్తగా వింటే ఆ బీజాలు మీలో పడిపోతాయి. నేను ఆ కుండలిని సాధన దేని గురించి అవుతే మనం ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నాము, దేని గురించి అవుతే ఆ ఋషులందరూ వచ్చి మన మధ్య తిరుగుతారు అని ఆశిస్తున్నాము, దానికి తగిన మానసిక స్థితి నేను పొందుతున్నాను అనే భావనతో ఓంకారం చేద్దాం. ఓ ఉంచుకోండి, ఇంకా కళ్ళు తెరవకండి, కనీసం ఈ ఇన్స్ట్రక్షన్స్ అయినా 100% ఫాలో అవ్వకండి. కళ్ళు మూసుకోమంటే నా ఉద్దేశం కూర్చున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకుని ఉండండి అని, ఎవ్వరూ కళ్ళు తెరిచి ఉండకండి. ఒకవేళ కొన్ని కారణాల వల్ల మీరు కళ్ళు తెరిచే ఉండాలి అనుకుంటే బయటికి వెళ్ళిపోండి, కళ్ళు మాత్రం ఎవ్వరూ తెరిచి ఉండకండి, అందరూ కళ్ళు మూసుకోండి, నా వైపు కూడా చూడవద్దు. మళ్ళీ నేను కళ్ళు తెరవమన్నప్పుడే మీరు కళ్ళు తెరిచేది, నా వైపు చూడవద్దు, కళ్ళు మూసుకోండి. ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నా మీరొక్కడే ఉన్నట్టు భావన. మీ ఒక్కళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను, మీకు మాత్రమే నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళ సంగతి మీకు అనవసరం. చాలా జాగ్రత్తగా, పూర్తి జాగరూకతతో, అన్ని ఇంద్రియాల యొక్క శక్తిని మీ చెవుల మీద కేంద్రీకరించి చెప్తోన్నటువంటి ప్రతి మాటని కూడా ఒక మహామంత్రంగా వినండి. ఆ ఆర్తి తెచ్చుకోండి. ఎక్కడ స్ట్రెయిన్ ఫీల్ అవ్వద్దు. శరీరంలో ఏ భాగంలో కూడా బిగింపు వద్దు. రిలాక్స్డ్గా కదలాలనిపిస్తే కదలొచ్చు. కాళ్ళు జాపుకోవాలంటే జాపుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఎదుటి వాళ్ళని తన్నకుండా ఏదైనా చేయండి, కళ్ళు మాత్రం తెరవకండి. చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. కుండలిని జాగరణ ఓ అద్భుతమైనటువంటి పదము. మొత్తము భారత జాతి యొక్క గొప్పతనాన్ని, భారతదేశము ఋషి పరంపరగా ప్రపంచానికి అందించినటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రాకృతిక శక్తి కుండలిని శక్తి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో. మనకి అనేక రకాలైనటువంటి శక్తుల్ని ఇచ్చింది విద్యుత్, అది కూడా ఒక శక్తే. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తులన్నిటికీ కూడా మించినటువంటి ఇంకొక శక్తి విజ్ఞానము ఈ మధ్యకాలంలోనే మనకు అందించింది, సుమారు ఒక 100 సంవత్సరాల కిందట. పరమాణు శక్తి. కానీ ఈ కుండలిని శక్తి ఈ అన్ని శక్తుల కంటే మించి, ఈ అన్ని శక్తుల్ని తన్నో కలిపేసుకుని ఈ సంపూర్ణ విశ్వవ్యవస్థకే మకుటాయమానమైనటువంటి ద వన్ అండ్ ఓన్లీ వన్ పవర్ ఎనర్జీ అనగలిగేటటువంటి శక్తిని కుండలిని శక్తి అంటాం. ఈ శక్తి గురించే సౌందర్య లహరిలో చెప్పారు, ది సర్పెంట్ పవర్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. మౌనము యొక్క శక్తి అని అర్థం చేసుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. ఇంచేత మీరు మౌనంగా కూర్చున్నారు అంటేనే కుండలిని శక్తిని మీరు ఉపయోగించుకోగలుగుతారు అని అర్థం. మౌనము, చెప్పింది మాత్రమే వింటము. చెప్పిన దానికి మీరు ఇదివరకు విన్నటువంటి భావాలను, ఇదివరకు విన్నటువంటి విశేషమైనటువంటి భావ తరంగాలను ప్రస్తుతము ఉపయోగించుకోకండి, వినండి అంతే. మౌనము ద్వారా ఏ శక్తి అయితే ప్రకటీకరము అవుతుందో ఆ శక్తినే మనము కుండలిని శక్తి అంటాము. అంచేత కుండలిని శక్తి జాగరణ యొక్క ప్రభావము మీకు తెలియాలి అంటే కంప్లీట్ సైలెన్స్, ఎటర్నల్ సైలెన్స్, దాన్నే బ్లావిట్స్కి ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంది. సివివి భృక్తరహిత తారక రాజయోగము అన్నారు లాహరి మహాశయ. క్రియాయోగము అన్నారు పరమహంస యోగానంద. దానిని యోగదా సత్సంగ్ సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే పేరుతో అందించారు కుండలిని శక్తినే. అది మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇది మౌనములోనే పుష్పిస్తుంది. మౌనము ఎక్కడ చిన్నమవుతుందో కుండలిని శక్తి కూడా పోతుంది. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, మౌనం సైలెన్స్ ఈజ్ ది కమెంటరీ పరబ్రహ్మతత్వము గురించి. కుండలిని శక్తి గురించి మీరు ఏవైనా తెలుసుకోవాలి అంటే మౌనమే దానికి వ్యాఖ్య. రామకృష్ణ పరమహంస సర్వదేవతా శక్తులను అనేక తాంత్రిక విద్యలను తీర్చుకున్న తర్వాత చివరి సాధనలో ఈ మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. కేవలము ఒక సెకండ్లో అనేక సంవత్సరాలు బట్టి ఆయన గురువు పొందలేనటువంటి వివేకానంద రామకృష్ణ పరమహంసని ఆ మౌనము గురించి నాకు అనుభూతి ఇమ్మని అడుగుతాడు రామకృష్ణ పరమహంసని. సరే ఇస్తాను ఇప్పుడు అంటాడు. ఒకరోజు వివేకానందతో పాటు రూమ్మేట్గా ఉంటున్నటువంటి గోపాల్ అనేటటువంటి వ్యక్తి పరిగెట్టుకుని రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. వివేకానందకి ఏమిటి అయిపోయింది, నా శరీరం ఎక్కడుంది, నా శరీరం ఎక్కడుంది అని ఆరుస్తున్నాడు. ఏమిటో అతనికి మతిస్థిమితం తప్పినట్టుంది, తన శరీరం ఎక్కడుందో తెలియటం లేట, శరీరాన్ని వెతుక్కుంటున్నాడు. అంటే ఇంకాసేపు వెతుక్కొని చాలా రోజులు బట్టి నన్ను వేధిస్తున్నాడు ఆ అనుభూతి కావాలని. అశరీరమైనటువంటి భావన, శరీరరహితమైనటువంటి భావన, వాసనారహితమైనటువంటి భావన. శరీరము అంటే స్థూల శరీరమే కాదు, నేను నేను అనేటటువంటి ఏ భావన అయితే మీకు ఉన్నదో ఆ భావన రాహిత్య స్థితి కుండలిని సాధన యొక్క మొదటి మెట్టు చివరి మెట్టు కూడా. అది కూడా మౌనంలోనే మీకు లభ్యమవుతుంది. శరీరరహిత, భారరహిత, అహంకారరహిత, పరమ వాసనా శూన్యమైనటువంటి స్థితి. ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు మీరు, దాన్ని కంటిన్యూ చేసుకోండి, మౌనంగా వినండి. సత్యసాయి షిర్దీ సాయి గురువులు దీనిని నిరంతరము నీవు నావేపే చూడు, ఈ మౌనం వైపే మీ దృష్టి ఉంటే, అంతర్ముఖంగానే మీ దృష్టి ఉంటే అక్కడే ఆ గురువు మీకు కనిపిస్తాడు. అడుగుతూ ఉంటారు మేము ఏ గురువుని ఫాలో అవ్వాలని. మీ లోపలే ఉన్నాడు దారి చూపిస్తూ కొన్ని జన్మల జన్మల బట్టి. మీరు మౌనంగా ఉంటే అతను బయటికి రాగలుగుతాడు. ఆ లో చూపు, ఆ లోపల దృష్టి, ఆ అంతర్ముఖత, వెళ్ళండి లోపలికి. శరీరాన్ని తోలనివ్వకండి, మత్తులోకి వెళ్ళకండి. నిరంతరము అవేర్నెస్లో ఉండాలి, జాగరూకత. మత్తులోకి వెళ్తే ప్రమాదం, కానీ ఆ స్థాయి మధ్యలో వస్తుంది, తప్పు లేదు. మిమ్మల్ని మీరు బిగించుకోండి, మానసికంగా శారీరకంగా కాదు. చుస్త్ ఔర్ తందురుస్త్ అంటామే హిందీలో, యాక్టివ్, అలర్ట్, స్ట్రైట్. ఆ మూడ్లో బాణం వదిలేటప్పుడు లేకపోతే తుపాకీని ఉపయోగించేటప్పుడు మీ శరీరం ఏమాత్రం కదిలినా లక్ష్యం గురి తప్పుతుంది. ఆ స్థిరత్వము, లక్ష్యాన్ని సాధించేటటువంటి స్థిరత్వము, లక్ష్య భేదన చేసేటటువంటి స్థిరత్వం శరీరంలో తెచ్చుకోండి, తూలకండి. మీరు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగం చేస్తున్నారు, మీ లోతుల్లోకి వెళ్తున్నారు. మీరు జాగ్రత్తగా వెళ్తూ వింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతారు, వెళ్ళిపోండి. సాయితత్వము, నిరంతరము మన లోపల ఉన్నటువంటి ఆ మౌనముతో కాంటాక్ట్ ఉంటే ఇంకా వేరే సాధన ఎందుకు చేసేదేముంది? ఇంకా మీరు నిరంతరము మనందరిలోనూ అఖండ గంభీరంగా నిశ్చలంగా మనందరినీ ఏకాత్మతో కలిపేటటువంటి ఆ మౌనము, దాన్నే గురువు అన్నాం. ఆ మౌనాన్ని 12 ఏళ్ళు నేను నిరంతరము నా గురువుని చూస్తూనే గడిపాను. ఆ ఆనందం ముందు, ఈ మౌనము ముందు ఏం కావాలి మీకు? ఇంకాను మీ శిరస్సులో ఉన్న భారాలు మొత్తం వదిలించేసుకోండి. మీ లోపల ఉన్నటువంటి ఆ అనంత గంభీర మౌనానికి, ఆ గురువుకి సమర్పణ చేయండి, ప్రయత్నించండి. ఎఫర్ట్, ప్రబల పురుషార్థము అంటాను దీన్ని. ఉత్తినే కూర్చోవటం కాదు, చెప్పింది చేయటానికి ప్రయత్నించండి. డూ ఇట్. ఆ లోపల ఉన్న గురువుకి, లోపలే ఉన్న మౌనానికి, లోపల ఉన్నటువంటి ఆ కుండలిని శక్తికి, లోపల ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తికి సమర్పణ. ఆ శక్తి ఆకర్షణ పరిధిలో మిమ్మల్ని మీరు తోసేసుకోండి, దాని ఆకర్షణకి లోనైపోండి. లోపలికి అది మిమ్మల్ని గుంజుతుంది, వెళ్ళిపోండి లోపలికి. ఏమీ పర్వాలేదు, ఎవ్వరు ఏమీ అనుకోరు. వెళ్ళిపోండి లోపలికి. ఆ ఆకర్షణ పరిధి పీకుతుంది అది మిమ్మల్ని తన కేంద్రంలోకి. ఆ గురుత్వ ఆకర్షణ, ఆ గురువు యొక్క ఆకర్షణ, ఆకర్షణకి లోనికండి. మీరు అతన్ని ఆకర్షింపబడకుండా ఇక్కడే కూర్చుని నేను కేంద్రంలోకి వెళ్ళను, పరిధి చుట్టూ తిరుగుతాను అంటే పరిధిలోనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తిరిగినా, ఎన్నిసార్లు తిరిగినా లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడే పడిపోతారు లోపలికి. పరిధిలో ఉండకండి, శరీరానికి అతుక్కుపోకండి, దూకండి మీలో మీకు. ఆ హాయి, ఆ శాంతిలోకి దూకండి. శరీరాన్ని మాత్రం కదలనివ్వకండి, బిగించండి శరీరాన్ని. వెన్నుపూసను నిటారుగా ఉంచుకోండి, చాలా అవసరం అది. ఒక పిస్టల్ పీల్చినప్పుడు రికాయిలింగ్ ఎఫెక్ట్ లాగా గుండు ముందుకెళ్తుంది, విపరీత శక్తి వెనక్కి తోస్తుంది. వెనక్కి వెళ్ళకండి, వెనక్కి కదిలితే లక్ష్యము గురి తప్పుతుంది. శరీరం కదలకూడదు. దీనిని యోగి అరవిందులు అతి మానస చేతనత్వము అన్నారు, మనస్సు పరిధి దాటినటువంటి చేతనత్వము అని. శ్రీరామ్ శర్మ ఆచార్య ప్రజ్ఞ అన్నారు. ఎందరో గురువులు, ఎన్నో భాషలు, కానీ చెప్పింది దీని గురించే, ఈ మౌనం గురించే. ఈ మౌనంలోకి మీరు వెళ్ళటానికి ప్రయత్నించకపోతే మిగతా సాధనలన్నీ కూడా వేస్ట్. లోపలికి వెళ్ళండి, ఆ అంతర్గతమైనటువంటి మౌనములోకి. ఒకప్పుడు ఈ కుండలిని విద్య చాలా గుప్తంగా ఉంచబడేది, అందరికీ చెప్పబడేది కాదు. కానీ ఈనాడు ఇది అందరికీ ఎందుకు చెప్పబడుతోంది అంటే, మీరు అర్హులు కనుక. ఇంచేత అర్హులు, కుండలిని సాధనకి రెండు విశేష లక్షణాలు ఉన్నటువంటి సాధకులకే అర్హత ఉంది. దివ్య దృష్టి, దివ్య శ్రవణము. ఈ రెండు లక్షణాలు ఉన్న సాధకులు మాత్రమే కుండలిని సాధన చేయటానికి అర్హత ఉంది. మరి ఇవి రెండు మీకు ఉన్నాయా లేదా? ఖచ్చితంగా మీకు ఉన్నాయి. దివ్య శ్రవణము ఉంది, దివ్య దృష్టి ఉంది. అది ప్రకృతి అందరికీ ఇచ్చేసింది. టీవీ రూపంలో దివ్య దృష్టి, టెలిఫోన్, ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ రూపంలో మీకు అందరికీ అందించింది. అది మీరు ఉపయోగించుకోకపోతే ఎవడేం చేస్తాడు? అందువల్ల ఈనాడు మీరు ఈ కుండలిని సాధన రూపంలో ఆ కుండలిని యొక్క అనంతమైనటువంటి లోతులను తరిచి చూడటానికి తగిన అర్హత పొంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. కానీ యంత్రశక్తితో మీరు పొందుతున్నటువంటి దివ్య శ్రవణాన్ని, యంత్రశక్తితో మీరు పొందుతున్నటువంటి దివ్య దృష్టిని మంత్రశక్తితో పొందటానికి మీకు కొన్ని చిట్కాలు అందివ్వబడ్డాయి. చిట్కాలు మాత్రమే ఇంచంటే ఇవి మీరు ఆల్రెడీ పొంది ఉన్నారు. టీవీ మీరు చూడగలుగుతున్నారు అంటేనే సంపూర్ణ మానవీయ చేతనత్వము దివ్య దృష్టికి లోనై ఉన్నది. టెలిఫోన్, పేజింగ్ సిస్టమ్, ఈమెయిల్, ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా కూడా మీ దివ్య శ్రవణ అర్హతను తెలియజేస్తోంది. కానీ ఈ దివ్య శ్రవణము, దివ్య దృష్టి యంత్రములు లేకుండా మీరు పొందాలి అంటే రెండు మంత్రాలు కూడా మీకు కావాలి. కనుక ఆ రెండు మంత్రాలు కూడా కుండలిని శక్తికి సంబంధించినవి కనుక అందరికీ ఇది ఇవ్వకూడదు అని పూర్వకాలంలో చెప్పేవారు. దివ్య దృష్టికి సంబంధించినటువంటి ఇది గాయత్రి మంత్రము, దివ్య శ్రవణానికి సంబంధించినటువంటిది షోడశీ విద్య. అవి రెండు కూడా మీకు అందివ్వబడ్డాయి. కానీ ఉపయోగించుకోండి. మీరు ఇక్కడ మీరు ఉన్నప్పుడు మీలో మీరు మాట్లాడుకోకుండా, నాతో మాట్లాడటానికి ప్రయత్నించకుండా, ఎందుకంటే ఇంతకంటే ఇప్పుడు నేను చెప్తున్న దానికంటే ఎక్కువ నేనేం చెప్పేదేం లేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్, మా ఆరోగ్యం ఎలా ఉంది సార్ అనే మాటలు మాట్లాడుకోవటానికి మనం ఇక్కడికి రాలేదు. అంచేత నా మాటలు వినకుండా ఉన్న కాలంలో, డే టైంలో దివ్య దృష్టికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాన్ని మీకు నిరంతరము వినిపిస్తున్నారు. దానిలో లీనమైపోయి ఉచ్చారణ చేస్తూ పనులు చేసుకోండి. వంట పనులు చేస్తున్నా, ఇటికలు మోస్తున్నా, పిల్లల్ని సముదాయిస్తున్నా, మీలో మీరు అంతర్ముఖమైపోయి ఎవరు ఎవరి వైపు చూడక్కర్లేదు. ఒకటో రెండో మాటలు, పనికి కావలసిన మాటలు ఏదైనా ఉంటే ఒకటో రెండో మళ్ళా వాటిని సెంటెన్సెస్గా మార్చకండి, శబ్దాలుగానే ఉంచండి. మాట్లాడుకుని చేసుకుంటూ నిరంతరము ఇక్కడ ఉన్నన్నాళ్ళు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు గాయత్రి మంత్రాన్ని, సాయంత్రం 6 నుంచి మళ్ళా 2 రోజు పొద్దున్న వరకు షోడశీ మంత్రాన్ని చేసుకుని చూద్దాం. ఎంతో దూరము కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ కూడా ఇవాళ ఏం వంటకాలు వండుకుందాం, ఇవాళ వంట బాగోలేదేమో, ఇంకాస్త బాగుంటే బాగుండేదేమో, ఇంకోలాగా చేస్తే బాగుండేదేమో, ఇందుకు ఈ మాటలన్నీ, ఏ 2 పూట్లు తినకపోతే. నిరంతరం మౌనంలోకి దూరిపోండి, ఇంకా లోపలికి వెళ్ళండి, ఇంకా లోపలికి వెళ్ళండి. ఎక్కడో మన శరీరంలో అంతర్లీనంగా కుండలిని శక్తికి సంబంధించినటువంటి ఒక బిందువు ఉంది. ఇక్కడి నుంచి కొంచెం డీప్గా మనం వెళ్తాం కుండలిని శక్తి భావంలోకి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వినండి. మన శరీరంలో మౌనంగా కళ్ళు మూసుకుని మనం అంతర్యాత్ర సాగిస్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తాం లోపలికి? బయట కంటే చెప్పటం తేలిక. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఢిల్లీ, కాకివాయి, కలువాయి, దిశ తెలుసు మనకి, దూరము తెలుసు. కానీ ఈ అంతర్యాత్రలో ఎక్కడికి మనం వెళ్ళేది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి అంతర్యాత్రకి తీసుకెళ్తున్నాను నేను. కళ్ళు తెరవద్దు, మెల్లిగా అంచెలంచెలుగా. ముందే ఊహించేసుకోకండి నేనేం చెప్పబోతున్నాను. ఖచ్చితంగా మీరేం ఊహించుకోబోతున్నారో దాని తలకిందులుగా చెప్పే అలవాటు నాకుంది. అది నా డిసీజ్. అంచేత ముందే మీరు ఊహించేసుకోకండి నేనేం చెప్పబోతున్నాను. చెప్పింది అర్థం చేసుకోండి. మీరేమి చేయక్కర్లేదు. చెప్పింది చెప్పినట్టు క్రమక్రమంగా మీ లోపల లోతులకి వెళ్దాం మనం. ఓ ఉదాహరణ ఇచ్చాను నేను మీకు, ఢిల్లీ కలకట, మద్రాస్, కలువాయి, కాకివాయి, స్మర్తుగామి సిద్ధక్షేత్రము, శ్రీహంస రామాశ్రమము. మీకు అవగాహన ఉంది ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాలో. అంచేత శ్రీ రామహంసాశ్రమానికి వెళ్ళాలంటే మీరేం ప్రయత్నం చేయక్కర్లే, మీరు అక్కడే ఉన్నారు. స్మర్తుగామి సిద్ధక్షేత్రానికి వెళ్ళాలి, పర్వాలేదు సార్, ఒక 4 అడుగులే కదా వెళ్ళిపోతాం. కలువాయి వెళ్ళాలి, బస్ కోసం ఆగుతారు. ఇంకాస్త దూరం వెళ్ళాలి, బట్టలు కూడా తీసుకుని వెళ్తాం మనం. జత మీరు ఎంత దూరం ప్రయాణం చేయాలో దాన్ని బట్టి మీతో కూడా తీసుకెళ్లేటటువంటి వనరులు, మీతో కూడా తీసుకెళ్లేటటువంటి విషయాలు మీరు సమకూర్చుకుంటారు. ఈ అంతర్యాత్రకి కూడా మీరు కొన్ని వనరులు సేకరించుకోవాలి. ఈ అంతర్యాత్రకి, దారిలో కావాల్సినటువంటి అవసరాలకి మీరు కొన్ని విశేషమైనటువంటి సామానులు, విశేషమైనటువంటి వ్యవస్థ మీరు చేసుకోవాలి. అది ఇవాళ చేసుకుందాం. ఈ పూట సాయంత్రం చేసుకునే క్లాసులో నిజమైన యాత్ర మొదలెడదాం మనం. ఇప్పుడు ఈ అంతర్యాత్రకి కావలసినటువంటి బట్టలు, ఈ అంతర్యాత్రకి కావలసినటువంటి ధనము, ఈ అంతర్యాత్రకి కావలసినటువంటి మెషిన్స్, సైకిలా, స్కూటరా, బస్సా, ఏరోప్లేనా, నిర్ణయించుకుందాం మనం. నిరంతరము మౌనంలో ఉండండి. ఈ అంతర్యాత్రలో మనము 4 ఉపకరణాలు, 4 కరణాలు తీసుకుని బయలుదేరుతాం మనం. పనిముట్లు, ఈ 4 మనం ఉపయోగించుకుంటాం మనం. బాహ్య జగత్తులో 5 ఉపయోగించుకుంటాం మనం, 5 ఇంద్రియాలను ఉపయోగించుకుంటాం. అంతే, మీరు పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, పెద్ద ఋషి అవ్వచ్చు, పెద్ద గుండా అవ్వచ్చు, చివరికేమీ కాకపోవచ్చు. మీరు కేవలము టైం వేస్ట్ చేస్తున్నటువంటి ఒక వెజిటబుల్ కావచ్చు మీరు. కానీ ఒక మహర్షి అయినా, ఒక గుండా అయినా, ఒక పొలిటీషియన్ అయినా, ఏమీ పని చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నటువంటి ఒక పనికి మాలినటువంటి వ్యక్తి అయినా ఈ 5 ఉపయోగించుకుంటాడు. ఈ 5 ఇంద్రియాలనే ఉపయోగించుకుంటాడు వాడు. 5 ఇంద్రియాలను దాటి ఉపయోగించుకోవటానికి వాడి దగ్గర ఏమీ లేదు. అదేవిధంగా అంతర్యాత్ర చేస్తున్నటువంటి మనము లోపలికి వెళ్ళి ఆ అనంత మౌనములో కుండలిని శక్తి యొక్క కేంద్ర బిందువుని వెతుక్కోవటానికి చేసేటటువంటి మన ఈ ప్రయత్నాలు 4 ఉపకరణాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ 4 ఉపకరణాలనే అంతఃకరణాలు అంటాం మనం. లోపలికి వెళ్ళటానికి ఉపయోగపడతాయి ఇవి, అందుకనే వీటికి అంతఃకరణములు అని పేరు. అంతః అంటే లోపలికి, కరణాలు అంటే ఇంద్రియాలు, లోపలికి మిమ్మల్ని తీసుకువెళ్ళేటటువంటి ఇంద్రియాలు. ఈ లోపలికి తీసుకువెళ్ళేటటువంటి ఒక ఇంద్రియము బయట ఉండేటటువంటి ప్రపంచంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆ ఒక ఇంద్రియమే మనస్సు. బయట ప్రపంచంతో సంబంధము పెట్టేటటువంటి 5 ఇంద్రియాలతో ఆ మనస్సు కలిస్తే మన యాత్ర బహిర్యాత్ర అవుతుంది. బాహ్య జగత్తుతో సంబంధము కలగజేసేటటువంటి 5 ఇంద్రియాలతో మనస్సు సంబంధము కలిగి ఉంటే మనము చేసేటటువంటి ప్రతి పని కూడా బాహ్య జగత్తుకి సంబంధించినటువంటి పని అవుతుంది. మనము చేసేటటువంటి యాత్ర బహిర్యాత్ర అవుతుంది. అదే మనస్సు. ఈ ఐదు ఇంద్రియాలతో సంబంధము పెట్టుకోకుండా బుద్ధి చిత్తము అహంకారముతో సంబంధం పెట్టుకుంటే అంతర్యాత్ర మొదలవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, శబ్దముల యొక్క ఆడంబరమే తప్ప ఇందులో జరిగేది చాలా ప్రాకృతికమైనటువంటి సహజమైనటువంటి క్రియ. ఓ పుస్తకంలో నేను చదివాను, నవ్వాలి అంటే మన ముఖములో ఉన్నటువంటి 333 రకాలైనటువంటి మజిల్స్ నాడులు పని చేస్తే తప్ప మనిషి నవ్వలేడు అని. కానీ మనకి తెలియదు ఆ 333 మజిల్స్ ఏంటో, కానీ మనం అందరం నవ్వగలం. అలాగే ఈ బుద్ధి, ఈ చిత్తము, ఈ అహంకారము మీకు అర్థం అవుతే ఆ మాటలు ఓకే, అర్థం కాకపోయినా అంతర్యాత్ర మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి, మీరు ఏం చెయ్యాలో. ఐదు ఇంద్రియాలతో సంబంధము ఉన్న మనస్సుని ప్లగ్ మార్చాలి. ఇంద్రియాలతో సంబంధము లేకుండా బుద్ధి చిత్తము అహంకారము ఈ మూడింటితో సంబంధం పెట్టుకోవటం నేర్చుకుంటే, ఈ మూడు విద్యలు కనుక మీరు నేర్చుకుంటే అంతర్యాత్ర మొదలవుతుంది. దీన్నే భగవద్గీతలో త్రైవిద్యామాం సోమపా పూతపాపా, పాపము నశించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ మూడు రకాలైనటువంటి విద్యలను నేర్చుకుంటాడో. దీనికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ చెప్పింది చాలా ఏకాగ్రతతో అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అర్థమైపోతే చేసేస్తారు, అది మీరేం చెయ్యక్కర్లే. అది అర్థమైంది అంటే జరిగినట్టే ఆ ప్రక్రియ. ఇప్పుడు మీరు నేను చెప్పేది వింటున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నా కొన్ని రూపాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. కళ్ళు మూసుకొని ఉన్నా మీరు కూర్చున్నటువంటి బట్ట, మీరు వేసుకున్నటువంటి బట్టలు, మీ చేతులు ఒళ్ళో పెట్టుకున్నప్పుడు ఆ చేతి యొక్క స్పర్శ, ఇది మీకు అనుభూతి అవుతూనే ఉంది. ఈ ఐదు ఇంద్రియాలు వాటి పనులు చేస్తూనే ఉన్నాయి. ఈ ఐదు ఇంద్రియాలు వాటి పనిని ఎందుకు చేయగలుగుతున్నాయి అంటే, మీ మనస్సు ఆ ఇంద్రియాలతో సంబంధము కలిగి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్క మాటలో మొత్తము సాధనా రహస్యం ఇమిడి ఉంది. స్పర్శ మీకు ఎందుకు అనుభూతి ఉంది? ఇంతవరకు మీకు స్పర్శ అనుభూతి రాలే. నేను ఎప్పుడైతే స్పర్శ గురించి మాట్లాడానో సడన్గా మీకు స్పర్శ అర్థమవుతోంది. నేల తడిగా ఉంది, చల్లగా ఉంది, గుచ్చుకుంటుంది, బట్ట మెత్తగా ఉంది, ఇవన్నీ అనుభూతిలోకి వచ్చాయి. లేకపోతే ఇంతవరకు అది స్పర్శ ఉంది కానీ మీరు దాన్ని గమనించలేదు. దయచేసి ఐదు ఇంద్రియాలను గమనించటం మానేయండి. ఈ క్షణంలో వినవద్దు, చూడవద్దు, ఏమీ ట్రై చేయకండి. డీలింక్ కొంచెం ప్రయత్నించండి. మౌనం అంటే అంతే, ఇంద్రియాల యొక్క ఘోష, ఇంద్రియాల యొక్క రికార్డింగ్ యాక్టివిటీని ఆపేయండి. అంతర్ముఖంలోకి వెళ్ళిపోండి. ఇంద్రియాలను వాటి పనులను చేయకుండా ఆపేసుకోండి. గాఢ నిద్రలో మీరు చేసేది అదే. ఆ గాఢ నిద్రలో ఏది మీరు చేయగలుగుతున్నారో అది ఇప్పుడు ఎందుకు చేయలేరు? ఖచ్చితంగా చేయగలరు. కొంచెం ట్రై చేయండి. కొంచెం సైకిల్ బ్యాలెన్సింగ్ లాగా, ఈత కొట్టడం లాగా కొంచెం ప్రయత్నిస్తే మీకు ఆ మెళుకు అర్థమవుతుంది ఏం చెప్పానో. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇంద్రియాల నుంచి మీ మనస్సును విడదీసి బుద్ధితో సంబంధం పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంద్రియాలతో మీ సంబంధమును వదిలేసి బుద్ధితో సంబంధం పెట్టుకోండి. ఎలా బుద్ధితో ఎలా సంబంధం పెట్టుకుంటాం? ఓ సినిమా చూస్తున్నారు మీరు, కొన్ని వేల మంది కలిసి సినిమా చూస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కడు ఇన్ని వేల మందిని మర్చిపోతాడు ఆ క్షణంలో. తను సినిమా హాల్లో కూర్చున్నాను అన్న సంగతి కూడా మర్చిపోతాడు. సినిమాలో జరుగుతున్నటువంటి సంఘటనలతో అతని బుద్ధి ఏకీకృతమైపోయి ఆఖరికి తెర మీద జరుగుతున్నది బొమ్మలే అని తెలిసినా కూడా అక్కడ హీరోయిన్ హీరో పడుతున్న బాధలతో మీరు తాదాత్మ్యత చెంది మీ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి కదా. అది ఇప్పుడు ఎందుకు చేయలేరు మీరు? చేయండి, అది మర్చిపోండి. ఈ ప్రపంచాన్ని తాదాత్మ్యత చెందండి. ఎవరితో బుద్ధిని ఎవరితో కలపాలి? మీ గురువుతో, మీ గురువు యొక్క జీవితంలోని సంఘటన, మీకు నచ్చిన ఏదైనా ఒక సంఘటన, మీరు కలిసి ఉన్న గురువు, స్పర్శ తెలిసి ఉన్నటువంటి గురువు మంచిదే. కానీ నా సలహా ఏంటి అంటే, ఆరుగురు గురువుల్ని మనం ఎన్నుకుందాం. మనం సివివి బ్లావిట్స్కి యుగ్మము, లాహరి మహాశయ పరమహంస యోగానంద యుగ్మము, రామకృష్ణ శారదామాత, షిరిడి సాయి సత్యసాయి యుగ్మము, మాతా అరవిందుల యుగ్మము, మాతా భగవతీదేవి శ్రీరామ శర్మ ఆచార్య యుగ్మము, ఇందులో ఏదో ఒకటి ఎన్నుకోండి మీరు. ఇదేది మీకు నచ్చకపోతే బలవంతం ఏమీ లేదు, మీకు నచ్చిన గురువు ఇవాళే ఎన్నుకోండి. ఇప్పుడే ఈ క్షణంలోనే పోస్ట్పోన్ చేయకండి దాన్ని. ఒక్క రెండు నిమిషాలు నేను ఏమీ మాట్లాడినను, మీ గురు పరంపరను ఎన్నుకోండి. ఇంకా అది ఈ జన్మకి ఫైనల్, దీన్ని ఇంకా మార్చేది ఉండదు. ఎన్నుకోండి గురువుని, ఎన్నుకోండి అంతే. ప్రస్తుతం మనస్సుని ఆ మనస్సులో తిప్పుకోండి, మీ బుద్ధిలో గురువుల్ని చదివారు ఆ గురువుల గురించి. ఈరోజు కోసమే ఈ గురు పరంపరని వాటిని మీకు అందించాను నేను, నెమరేసుకోండి, తొందర ఏమీ లేదు. ఏ గురువు శిష్యులు మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పిన పేర్లే ఇవ్వాల్సిన పనిలే, మీ ఇష్టం. ఏ గురువునైనా ఎన్నుకోండి మీరు. కొంచెం నెమ్మదిగా ఆలోచించుకుని ఫైనల్ ఒక మహాసంక్రాంతికి మీరు రెడీ అవుతున్నారు కనుక నిర్ణయించుకోండి.